அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தவகமகரந்தஸ்ருதிசரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தமஷ்டாமுரரிபுவராஹஸ்ய பவதி ஹிரிங்காராசநகர்பிதானலசிகாம் சௌஹ்க்லியம் கலாம் விப்ரதீம் சௌவர்ணாம் வரதாரிணீம் வரசுதாதௌதாம் த்ரிநேத்ரோஜ்ஜலாம் வந்தே புஸ்தகபாசமௌகுசதராம் ஸ்ருக்பூஷிதாம் உஜ்ஜலாம் த்வாம் கௌரீம் த்ரிபுராம் பராத்பரகலாம் ஸ்ரீசக்கரசஞ்சாரிணீம் சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பச்சாதிகேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீகிருஷ்ணாய வயம் நுமஹ. ஸ்ருஷ்டௌ யா சர்க ரூபா ஜகதவன விதௌ வா பாலினீ யா ச ரௌத்ரீ சம்ஹாரே சாபி யஸ்யா ஜகதிதமகிலம் க்ரீடனம் யா பராக்யா பஸ்யந்தி மத்யமாதோ ததனு பகவதி வைகரீ வர்ண ரூபா சாஸ்மத்வாசம் பிரசன்னா விதி ஹரி கிரிசாராதிதாலம் கரோது. நமசிவாபியாம் நவயௌவனாபியாம் பரஸ்பராசிரிஷ்ட வபுருதராபியாம் நகேந்திர கன்யா வ்ருஷகேதனாபியாம் நமோ நம சங்கர பார்வதிபியாம் ஸ்ரீமாத்ரு குருபியாம் சபாயை ச நமஹ. மகாவைபவங்க பார்வதி பரமேஸ்வருல யொக்க கல்யாணம் நின்னட்டு ரோஜு காரியக்ரமంలో జరిగింది. మానవులకు ఆదర్శాన్ని చూపించడానికి అన్నట్టుగా నియమాలు తప్పకుండా వేద మంత్రాలు సాక్షాత్తు బ్రహ్మదేవుడు చదువుతూ ఉండగా ఆ వివాహం జరిగింది. వివాహానంతరం పార్వతీదేవితో పాటు విడిది మందిరంలో ప్రవేశించాడు పరమేశ్వరుడు. ప్రవేశించి అమ్మవారు నమస్కారం చేసింది. సమస్తమైనటువంటి ప్రమదగణాలు ఎదురుగుండా కూర్చున్నారట. ఓ దివ్యమైన సింహాసనం మీద పార్వతీ పరమేశ్వరులు ఆశీనులయ్యారు. ఎదురుగుండా ప్రమదగణాలంతా కూర్చున్నారు. నందీశ్వరుడు మ్రోల ఉన్నాడట. అప్పుడు కూడా విడిదింటి వరకు వచ్చిన బ్రహ్మ విష్ణువుల్లో బ్రహ్మదేవుడు చేతులు జోడించి నమస్కారం చేసి, మహాత్మా, అంబికా వల్లభ, మహావైభవంగా మీ వివాహం ఇదిగో ఈ హిమవత్ పర్వత ప్రాంగణంలో ఓషధ ప్రస్థపురంలో జరిగింది. మరి ఏ జన్మలో నా పుణ్యమో తెలియదు, కానీ పుట్టుకే లేని నువ్వు నిరంతరం అమ్మతో పాటే ఉన్నావు, కానీ ఎప్పుడూ ఆమెకి దూరంగా లేవు. పేరుకి ఇప్పుడు కొత్తగా వివాహం జరిగింది, ఆవిడకు రూపం వచ్చింది. కానీ అంచేతే అంబాయాహ సహిత సాంబహ, అంబతో కూడిన వాడివి కనుక నిన్ను సాంబుడు అన్నారు. అటువంటి మహాత్ముడు వినువు. వేదమంత్రాలు ఇప్పుడు నా చేత చదివించావు, నన్ను అనుగ్రహించడానికి మాత్రమే ఈ పని చేసావు తప్ప మరొక అందుకు కాదు. నాకు ఒక చిన్న సందేహం మాత్రం పట్టి పీడిస్తూ ఉన్నది. ఎందువల్ల కఠోరమైన తపస్సులో ఉన్న నువ్వు పార్వతీదేవి సేవ చేసినా మనస్సు మారల్చల, మన్మధుడు వచ్చి బాణం వేసిన వెంటనే అతను ఎందుకు భస్మం చేశావు? పార్వతికి 12 ఏళ్ళు తపస్సు చేస్తే కానీ నువ్వు ప్రత్యక్షం కాకపోవడానికి ఏవైనా ప్రత్యేక కారణం ఉన్నదా? నువ్వు తప్ప మరొకరిని ఎవరిని వరించను అని కంకణం కట్టుకున్నది ఆవిడ. అటువంటి ఆమెని ఎందుకు ఇంతకాలం ఆలస్యం చేసి తిరస్కరించి పెళ్ళిని వాయిదా వేస్తూ వచ్చావు? నీ చేష్టలన్నిటికీ ఏవో కారణాలుంటాయి. మహాత్ముల చేష్టలు విచిత్రములు. ఈ విషయం తెలుసుకోవాలని కోరికగా ఉంది. వివరించమనగానే ఆయన చెబుతూ, నాయన, సృష్టి నీ చేత కొనసాగించబడినప్పుడు ఈ మొత్తం భూమండలం నవఖండ ద్వీపాలుగా విభజింపబడింది. 9 ద్వీపాలు ఇక్కడ తయారయ్యాయి. ఈ 9 ద్వీపాల్లోనూ ముఖ్యమైన ద్వీపాలు 3 ఉన్నాయి. అందులో ఒక ద్వీపాన్ని జంబూద్వీపము అన్నారు, మరొక దానిని ప్లక్షద్వీపము అన్నారు, మరొక దానిని శాల్మలీ ద్వీపము అన్నారు. ఈ 3 కూడా ఈ నవద్వీపాల్లో ముఖ్యమైనవి. అందులో ప్లక్షద్వీపము అని ఒక ద్వీపం ఉన్నది. ఆ ప్లక్షద్వీప ప్రాంతంలో ఎక్కడ చూచినా చెరుకు తోటలు విపరీతంగా ఉంటాయట. ప్లక్షద్వీపము ద్విగుణిత లక్షేక్షు రసాబ్ది సుట్టిరా విలసిల్లున్ ఇక్షు రసోద ద్విగుణం వక్షయముగ శాల్మలీ మహాద్వీపమిలన్ అన్నారు దాని. ఈ ప్లక్షద్వీపం అంటే లక్షల కొలది చెరకు గడలు విపరీతంగా పెరిగిపోతాయట. అక్కడ ఎప్పుడు పెరిగిపోయిన ఈ చెరకు గడల్లోంచి రసం కారుతూ ఉంటుంది. అందుకనే దానికి చుట్టూత రసాబ్ది రస సముద్రం ఏర్పడిందట. ఇక్షు రసంతో కూడిన సముద్రం అన్నమాట అదంతా. దానికి పక్కనే శాల్మలి అని మరొక ద్వీపం ఉన్నది. శాల్మలి అంటే బూరుగు, ఎక్కువగా బూరుగు చెట్లు ఉంటాయి కనుక ఆ ద్వీపానికి శాల్మలి ద్వీపం అని పేరు. ఆ రెండింటికి సరిగ్గా మధ్యలో ఉన్నది జంబూద్వీపం. ఇప్పుడు మనం ఉన్న ద్వీపానికి జంబూద్వీపం అని పేరు. తెల్లారు లేస్తే పూజ చేసుకుంటున్నాం సంకల్పంలో జంబూద్వీపే అని. ఆ జంబూద్వీపం మనది. ఈ జంబూద్వీపానికి ఆ పేరు రావడానికి కారణం ఇక్కడ బ్రహ్మదేవుడు నేరేడు చెట్లు విపరీతంగా సృష్టించాడు. జంబు శబ్దానికి నేరేడు అని అర్థం. పరమ పవిత్రమైన ఆరోగ్యప్రదమైనటువంటి నేరేడు పళ్ళు నిరంతరం ఇక్కడ ఉంటాయి కనుక దీనికి జంబూద్వీపం అన్నారు. ఆ ఒక్కటే కారణమా? కాదు. ఈ అడుగున విపరీతమైన బంగారు గనులు ఉన్నాయి. ఈ బంగారు గనులకు జాంబూనదము అని పేరు. ఈ జాంబూనదం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ద్వీపానికి జంబూద్వీపం అని పేరు. ఇక్కడ బంగారం సెలయేళ్లలో ఇసుక రేణువుల్లో కొట్టుకొస్తూ ఉంటుందిట ఈ జంబూద్వీప ప్రాంతంలో. ఇది ఇవాళ మనం మైసూరులో కోలారం చెబుతున్నామే అక్కడ ఉండే బంగారు గనులన్నీ కూడా ఈ పురాణంలో చెప్పారు. ఇటువంటి బంగారు గనులు కాలవాలమైన పరమ పవిత్రమైన జంబూద్వీపం మీద సృష్టి ఆరంభ దశలో పరమేశ్వరుడు నిష్ఠాగరిష్ఠుడై ధ్యానం చేశాడు, తపస్సు చేశాడు. 1000 సంవత్సరాల పాటు తపస్సు చేస్తూ ఉంటే కాలం గడిచిందట. ఆ తరువాత ఆయన కళ్ళు విప్పి ఇంతకాలం తపస్సు చేసిన ఈ ప్రదేశానికి శాశ్వతమైనటువంటి గౌరవం కల్పించాలి, నేను నిరంతరం ఇక్కడ ఉండాలి, ఈ ప్రదేశంలోకి అడుగుపెట్టినటువంటి వాళ్లకు నా అనుగ్రహం కలగాలి, సాక్షాత్తు కైలాసంలో ఉంటే పరమేశ్వరుడు ఎటువంటి వాడు, ఈ ప్రదేశంలో ఉన్నవాడు కూడా అటువంటి వాడే అనే భావన ప్రజలకు కలగాలి అని భావించాడు. భావించి బ్రహ్మదేవుణ్ణి పిలిచి, నాయన బ్రహ్మదేవ, ఈ ప్రదేశానికి ఒక దివ్యమైన కొలను ఒకటి సృష్టించు, ఆ కొలను నిరంతరం నీటితో నిండి ఉండాలి, సాక్షాత్తు ఆకాశగంగకి ఎంత శక్తి ఉన్నదో అంత శక్తి పవిత్రమైన శక్తి దానికి రావాలి, ఏర్పాటు చేయమనగానే బ్రహ్మ తన కమండలంలో నీళ్ళు అక్కడ చల్లాడు. అదిగో ఆ నీటికే పాతాళగంగ అని పేరు. అటువంటి పాతాళగంగని ఒక పక్కన ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ నేను స్వయంభువై వెలుస్తాను, జ్యోతిర్లింగ స్వరూపుడు అంటారు నన్ను, నాకు నువ్వు రోజు రాత్రిపూట వచ్చి ఈ పాతాళగంగా జలంతో అభిషేకం చెయ్యి. సప్తఋషులు కూడా ఇక్కడికి రావాలి, ప్రతిరోజు రాత్రి నన్ను అభిషేకం చెయ్యాలి. శీఘ్రకాలంలో అమ్మవారిని కూడా ఇక్కడికి పిలుస్తా. ఆ అమ్మవారితో పాటు నేను ఈ భూలోకంలో ప్రళయం వచ్చేంత వరకు జ్యోతిర్లింగ స్వరూపుణ్ణి ఇక్కడే ఉంటాను అన్నాడు. ఆ ప్రకారంగానే బ్రహ్మదేవుడు సప్తఋషులతో పాటు ప్రతి రాత్రి ఆ పాతాళ గంగా జలంతో స్వామిని అభిషేకిస్తూ వచ్చాట. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత సతీదేవి అక్కడికి అడుగుపెట్టింది. అడుగుపెట్టి, స్వామి మీకు పక్షపాతం ఎక్కువగా ఉన్నది, భూలోకవాసుల మీద ఉండేటటువంటి అభిమానం కొద్దీ నన్ను విడిచిపెట్టి తరచు ఇక్కడే ఉంటున్నారు మీరు, ఇది మీకు న్యాయమా అని ప్రశ్నించింది అని అడిగితే ఆయన సమాధానం చెప్పలేదు, నవ్వి ఊరుకున్నట్ట. భక్తులను రక్షించడం ఆయన లక్షణం. ఒకళ్ళ మీద పక్షపాతం, మరొకళ్ళ మీద ద్వేషం, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరులు, వీడు ఎక్కువ వాడు తక్కువ అనే భావం ఆ భగవంతునికి లేదు. అందుకని భూలోకవాసుల మీద మీకు ఎందుకు ఈ జంబూద్వీపవాసుల మీద పక్షపాతం అని అమ్మవారు అడిగితే మాట్లాడగొరుకున్నట్ట మౌనం వహించాడు. అప్పుడు ఆవిడ మరింత ఆగ్రహించిందిట, భగవంతుణ్ణి నిందించింది. అదిగో ఆ నింద చేసిన పాపానికి సతీదేవి ఆ శరీరాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. అందుకే దక్షయాగంలో ఆవిడ శరీరం కూడా విడిచిపెట్టవలసి వచ్చింది. పరమేశ్వర నింద చేసిన వాడికి ఆ శరీరం ఉండదు అని. ఆ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆవిడ పర్వతరాజపుత్రిగా జన్మించింది. పూర్వజన్మలో భగవంతుడిని నీకు పక్షపాతము అని నిందించింది. ఎందుకు నిందించింది అంటే ఆయన భూలోకంలో జంబూద్వీపంలో ఉన్నాడు కాబట్టి. ఆ జంబూద్వీపంలో ఉండే ఆ ప్రదేశానికి ఇవాళ మనం శ్రీశైలము అని పేరు పెట్టాం. శ్రీశైలం, అక్కడ ఉండే పాతాళగంగ బ్రహ్మదేవుడి యొక్క కమండల జలం, అది పరమ పవిత్రమైనది, విష్ణువు పాదాల నుండి పుట్టిందిట పైగా. అది అటువంటి పాతాళగంగ బ్రహ్మచే సృష్టించబడింది. అక్కడ ఈ అమ్మవారిని తీసుకెళ్ళి ప్రతిష్ఠించాలి. అప్పటికింకా ఈ కథ చెప్పేనాటికి భ్రమరాంబిక లేదు అక్కడ, ఇంకా కేవలం స్వామివారు ఒక్కడే ఉన్నాడు, ఆయన ఒక్కడే అర్చిస్తున్నారు. అంచేతను పరమేశ్వరుడు ఈ కథ అంతా తిరిగి బ్రహ్మకి వాళ్ళకి వివరిస్తూ, పూర్వజన్మలో పరమేశ్వరుణ్ణి పక్షపాతి అని నిందించిన దోషానికి ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టి పర్వతరాజపుత్రిగా మరో శరీరం ధరించింది. ధరించినప్పటికీ ఇంకా పాత వాసన అనేది మిగులుతుందిట. ఎలాగంటే ఇంగువ తీసేసాం, గుడ్డలో ఇంగువ కట్టాం, ఇంగువ తీసేసాం అనుకోండి, అవతల పారేసాం, పారేసినంత మాత్రం చేతి గుండకి ఇంగువ వాసన పోతుందా? ఎన్నో రేవులు వేస్తే కానీ ఉతికితే కానీ పోదు, దీనికి పెర్ఫ్యూమ్స్ ఎన్నో రాయాలి. అలాగే శరీరం విడిచిపెట్టిన వాసన ఉండిపోయింది, గత జన్మలో పరమేశ్వరునింద చేసినటువంటి వాసన. ఆ వాసనను అనుభవించడానికే ఈవిడ మళ్ళీ 12 ఏళ్ళు నా కోసం తపస్సు చేసింది. ఇప్పటికి నేను ఆవిడ్ని ప్రసన్నుడై వివాహం చేసుకున్నా. త్వరలో ఈవిడ ఒక రాక్షసుని సంహరించి భ్రమరాంబిక అనే పేరుతో అక్కడ వెలుస్తుంది అని బ్రహ్మదేవుడికి వరం ఇచ్చాడు. ఆ తరువాత గౌరి వివాహమై కుసుమ కార్ముకు క్రమర కల్గజేసి బృందారక వర్గమున్ నిజపదంబున కంపి హిమాచలంబుపై పారిషదవ్రజంబు తను భక్తి భజంపగనాదరించె సంసార సుఖంబు శంకరుడు సంభృత నవ్య కుటుంబ భారుడై. గౌరీ వివాహం అవడం, మన్మధుడు మరణించి కూడా తాను అనుకున్న పని సాధించడం, దేవతలందరికీ ఆనందం కలిగింది. అప్పుడు వాళ్ళందరూ కూడా పరమేశ్వరుణ్ణి అక్కడ ఆయన ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ విడిదింటిలో 3 రోజుల పాటు సేవించుకున్నారు. తిరిగి ఆయన దగ్గర సెలవు తీసుకుని వెళ్ళారు. హిమాచలం మీద కొద్ది రోజుల పాటు ఈ ప్రమదగణాలు, నందీశ్వరుడు, పార్వతీదేవి, అలాగే బ్రహ్మదేవుడు సేవిస్తూ ఉండగా శంకరుడు కొత్త కుటుంబంతో పాటు కొంతకాలం జీవించాట. ఆ 1 రోజు 2 రోజులు కాదట, 6 నెలల పాటు ఉండిపోయాట. ఎవడూ కూడా పెళ్ళైన కొత్తల్లో అత్తవారింట్లో ఉంటే అత్తవారికి లోపవుతారు అని శాస్త్రం, అది భగవంతుడికి కూడా తప్పదట. ఈ 6 నెలల కాలంలోనూ పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి అనేకమైనటువంటి కథలు, కథ కమావిష్లు, లీలలు చూపించాడు, ఎన్నో వింతలు వివరించాడు. ఈ 6 నెలల కాలము కూడా 6 ఘడియల్లో గడిచిపోయిందిటండి. సత్సాంగత్యం ఉన్నప్పుడు ఎంతకాలమైనా నిమిషాల్లో గడిచిపోతుంది, సాంగత్యం మంచిది కాకపోతే ఎంతకాలమైనా సరే కొద్ది కాలం కూడా అబ్బో అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కరితో మాట్లాడితే ముళ్ళ మీద ఉన్నట్టు ఉంటుంది, ఎప్పుడు గడుస్తుందిరా బాబు, ఎప్పుడు గడుస్తుందిరా అని ఉంటుంది. ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే యుగాలు కూడా ఘడియలు దొల్లిదాగినట్టు దొల్లిపోతూ ఉంటాయి. పరమేశ్వరుడితో సాంగత్యం బ్రహ్మాది దేవతలకు, ప్రమదగణానికి బ్రహ్మానందం కలిగించిందిట. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక రోజున స్వామివారికి నమస్కరించి, పరమేశ్వర ఇంతకాలం నీతో పాటు మీ మామగారింట్లో మమ్మల్ని కూడా అట్టే పెట్టేశావు, ఏదో పెళ్లి కొడుకు నువ్వు ఉన్నావంటే న్యాయం, మమ్మల్ని అందరినీ కూడా పోషించమని హేమవంతుడికి చెప్పడం ఏం బాగాలేదు, ఆయనకు కూడా కష్టం కదా, మరి వెళ్ళి వస్తాము, మాకొక్క కోరిక తీర్చు. ఏమిటంటే ఎప్పుడైనా సరే నీ సేవ చేయడంలో తేలికైన మార్గం ఏమున్నదో వివరించు, నిన్ను ఎలా సేవిస్తే నువ్వు తొందరగా భక్తులకు ఆనందం భరితుడవై ప్రత్యక్షమవుతావో, వాళ్ళకి తొందరగా కోరికలు తీరుస్తావో ఆ ఒక్క ముక్క చెప్పు, అది తెలుసుకొని నీ దగ్గర నుంచి తిరిగి మేము మా లోకాలకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అనగానే పరమేశ్వరుడు నవ్వి, బ్రహ్మదేవా, నన్ను ఆరాధించడానికి ఈ మార్గం ఆ మార్గం అనేది లేదు, భక్తి అనే ఒక్కటి ఉంటే మాత్రం తక్షణం వాడికి నేను మూల నిలబడి ఆడిస్తే ఆడేటటువంటి గంగిరెద్దులు ఆడతాను, అటువంటి లక్షణం నాది. అయినప్పటికీ నీవు కోరేవు గనుక నాకు ఇష్టమైన విషయాలు చెబుతా. దిగ్భస్మరహితం ఫలం, భస్మం లేని నుదురు నేను చూడను, విభూతి రాసుకోకుండా ఎవడన్నా నన్ను పూజిస్తే వాడి మీద ఎక్కువ సంతోషించను. ఎవరైనా నన్ను అర్చించేవాడు ముందుగా విభూతి రేఖలు పూసుకోవాలి, ఎక్కడికి వెడితే ఆ లక్షణాలతో పూజించాలట, తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ నామాలతోటే పూజించాలి, శివాలయంలోకి వస్తే ఈ నామాలతోటే పూజించాలి. నేను ఇలాగే పూజిస్తానడం కుదరదు. వేదవ్యాసుడు అంతటి వాడు కూడా శివాలయంలోకి వచ్చి విష్ణువుని పొగిడేట, వెంటనే వాక్కు స్తంభించింది. ఎందుకనంటే ఆ ఆలయంలో ఉన్నప్పుడు కాసేపు ఆలయ దేవతని ధిక్కరించకూడదు, తక్కువ చేయకూడదు అని శాస్త్రం. ఏ ఆలయానికి వెళ్ళినా సరే అది నియమం. కాబట్టి నాయన, భగవంతుడిని ఆరాధించేటప్పుడు ఆ ఆరాధ్య దేవతకి ఏ ఏ చిహ్నాలు ఉంటాయో ఆ చిహ్నాలతో మనం ఆరాధించాలి. అంటే శివుణ్ణి ఆరాధించేటప్పుడు ఈ విభూతి రేఖలు పూసుకోవాలి. అలాగే రుద్రాక్షలు అంటే నాకు చాలా ఇష్టం. సాక్షాత్తు నా కనులే అవి. కాబట్టి 108 54 27 అధమపక్షం 9 ఇవి లేకపోతే ఒక్క రుద్రాక్ష పోసైనా సరే ధరించి నన్ను అర్చిస్తే వాళ్ళ మీద నేను ప్రసన్నుండి అవుతా. నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది గంగాజలం. నన్ను మంత్రాక్షరాలతో, ప్రణవంతో కానీ లేకపోతే పంచాక్షరీ మంత్రంతో కానీ సద్యోజాతం ప్రపంచాంగ మంత్రాలతో కానీ నీరు పోసి అర్చిస్తే నేను చాలా తొందరగా ప్రసన్నుడనవుతా. జలధారా ప్రియుణ్ణి నేను. మారేడు దడాలు నాకు ఇష్టం. ఇక నివేదనల దగ్గరకు వచ్చేసరికి పచ్చి పళ్ళు ఏవైనా ఇష్టంగా తింటాను. నాకు వండిన వాటి కంటే పచ్చివి బాగా ఇష్టం. ఇక వండినటువంటి వాటిల్లో పులిహోర అనేది బాగా ఇష్టం. హరిద్రాన్నయిక ప్రియుట్ ఆయన. హరిద్రాన్నం అంటే పులిహోర అన్నమాట, అది బాగా ఇష్టం. అందుకే మనం రోజు చేసుకుని శుభ్రంగా తింటూ ఉన్నాం. అక్కడ ఎంత తింటే అంతే శుభ్రంగా తిన్నాం అనుకోమన్నారు. రెండు మెతుకులే దక్కేనుకోండి ఆఖరిని, ఇదే ఎక్కువ ప్రసాదం అనుకోమన్నారు. అంతేగాని రెండు మెతుకులు ఎందుకు పెట్టావు నువ్వు అని చెప్పి పోదారి గారి మీద మాత్రం చావు దెబ్బలాటకు వెళ్ళొద్దన్నారు. హరిద్రాన్నం అంటే నాకు ప్రీతి కనుక అది ప్రసాదించు. ఇకపోతే వెలగ కాయలు ఆయనకి పరమ ప్రీతి పాత్ర అన్నమాట. కాయలలో వెలగలు సమర్పించినా ఇష్టపడతాడు. అన్నిటికీ మించి నమశివాయ అనే మంత్రానికి ఎక్కువ ఇష్టపడతాను. నాయనలారా, మీరు ఏదర్పించినా ఇష్టపడతాను కానీ నన్ను ప్రధానంగా భక్తి మార్గం మాత్రం పెట్టుకోండి. అది పెట్టుకుంటే చేస్తా. నాకు ఒక ప్రత్యేక వ్రతం ఉన్నది. 6 నెలల పాటు ప్రతిరోజు ఉదయం పూట సూర్యోదయం అయ్యే సమయంలో పిడికెడు బూడిద తిని ఆ పగలింకే ఆహారం తీసుకోకుండా సాయంకాలం మాత్రం ఏదో ఒక 4 కొంచెములతో మాత్రమే తయారు చేసుకునే పులిహోర తింటో 6 నెలలు కనుక వ్రతం అనుష్ఠించినట్టయితే నేను వాళ్ళకి ప్రసన్నుండవుతా. పగటిపూట మాత్రం తినకుండా సాయంత్రం భోజనం చేయొచ్చునట. పగటిపూట మాత్రం భోజనానికి బదులుగా సూర్యోదయ వేళ పిడికెడు విభూతి తినమన్నాడు. ఇది భూతి వ్రతము అని పేరు. అందరూ చేయకండి, మీ ఆరోగ్యాలు చూసుకు చేయండి. చెప్పేసినవన్నీ చేసేయకండి, ఇందులో చెప్పినవన్నీ. మనుషులందరికీ వాళ్ళ వాళ్ళ శక్తులను పెట్టి చేయాలి. ఇలాగ 6 నెలలు చేస్తే షాణ్మాతృ వ్రతం అని పేరు దీనికి. ఈ విభూతి తిని సాయంకాలం మాత్రమే భోంచేస్తూ ఒంటిపూట ఆరోగ్యంతో ఉన్నవాళ్ళు చేయగలిగితే అటువంటి వాడు సాక్షాత్తు పరమేశ్వరుడు ఆ ఇంటిలో నిలబడి ఏం చెబితే చేస్తాడు. ఆ ఇంటి కాపలా కూడా కాస్తాడట త్రిశూలం పుచ్చుకుని ఆయన. అటువంటి వ్రతం ఇది. ఇటువంటి వ్రతాన్ని పంచాక్షరీ మంత్రంతో చేస్తే శీఘ్రకాలంలో కోరికలు తీర్చుకోవచ్చు. ఇక బ్రహ్మదేవ, నన్ను అర్చించడానికి జలం అనేది ప్రీతిపాత్రం అని చెప్పాను కనుక నది ప్రవాహాలు మొదలైనటువంటి వాటిల్లోంచి వచ్చే జలంతో నన్ను అర్చించు. నీకు కావలసినప్పుడు ప్రత్యక్షం అవుతాను. నన్ను 2 రకాలుగా అర్చించవచ్చు. 1 విగ్రహం, 1 లింగం. విగ్రహమైనా లింగమైనా 2 సమానమే కానీ లింగం మీద ఆరాధించడానికి నేను ఎక్కువ ఇష్టపడతా. అర్చ అంటే పటం లేకపోతే ప్రతిమ, విగ్రహం. ఈ విగ్రహం కంటే పరమేశ్వరుణ్ణి శివలింగార్చన చేస్తే మాత్రం 1000 గుణాలు అధికమట. శివుడికి లింగార్చన చేయడం అధికం ఫలితం ఇస్తుంది. కాబట్టి నన్ను లింగార్చనే చెయ్యి అని ఈ విధంగా బ్రహ్మదేవుడికి తనకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పాడు. ఆ బ్రహ్మదేవుడు అవన్నీ మననం చేసుకుంటూ ఆనందభరితుడై సత్యలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు సరస్వతీదేవి తెల్లని స్ఫటికములతో కూడిన ఒక మాలని ఆయనకి దానం ఇచ్చిందట. తర్వాత ఓ తెల్లని వస్త్రం కూడా ఇచ్చిందట. సాధారణంగా శివుడికి తెల్ల వస్త్రం అంటే ప్రీతి. అందుకని ఆయన స్నానం చేసిన తర్వాత తుడుచుకోవడానికి ఆవిడ శ్వేత వస్త్రం తువ్వాలంటాం చూడండి, అటువంటి పెద్ద తువ్వాలు ఒకటి తెల్లనేది దానికి కానుకగా ఇచ్చిందట. ఆయన ఆనందపడ్డాడు. అమ్మ, నాకు నా భక్తులకి ఇష్టమైన ఈ తెల్లని వస్త్రాన్ని సేకరిస్తున్నాను అని ఆవిడిచ్చినటువంటి స్ఫటికమాల, ఆ తెల్లని తువ్వాలు కూడా సేకరించాట. అక్కడి నుంచి బ్రహ్మాదులు అదృశ్యం అయిపోయారు. ఇక ప్రమద గణాలతో పాటు హిమాలయ పర్వతం మీద ఈయన లీలలు చూడండి. ప్రమద గణములతో మాతృసమితితోడ నందికేశ్వరుతోడ ఆనందలీల ఆర్యపై పేర్మి ఎట్టిదో అద్రియంట ఇల్లటంబుండె త్రిభువనాధీశ్వరుండు. ప్రమద గణాలతో, భద్రకాళి మొదలైన మాతృగణాలతో, నందీశ్వరుడితో బ్రహ్మానందంతో మరి ఎల్లరికం ఉన్నట్టు ఈయన. తన భార్య మీద, హిమవంతుని మీద ఆయనకి అభిమానం కలిగింది. అందుకని హిమవంతుని ఇంట్లోనే 6 నెలలు దాటిన తర్వాత కూడా ఉండిపోయాడు. ఈ 6 నెలల్లో స్వామివారిలో మార్పులు వచ్చాయట. ఏమిటా మార్పులు? జమిలి పాములతోటి సాకతం వల్లక సవరించు బంగారు జన్నిదములు. ఇది వరకు ఆయనకి జంతింగా ఏముండేది? పాము ఉండేది. ఇప్పుడు ఆ పాముని తీసి పక్కన పారేసి బంగారపు జంతం వేసుకున్నట్ట మామగారు ఇచ్చారు. పచ్చి ఏనికతోలు పచ్చడం బుత్యజిల్చి జగజంపు పట్టు పచ్చడము గట్టు. ఏనుగుతోలు గజ చర్మం కదా ఇది వరకు ధరించేవాడు, ఆ గజ చర్మం తీసేశాడు. ఇప్పుడు పట్టు వస్త్రం, మంచి కాస్ట్లీయెస్ట్ అనమాట, అటువంటి విలువైనటువంటి పట్టు వస్త్రాలు ధరించాట. అవి కూడా మామగారే ఇచ్చారు. భస్మాంగరాగంబు పని కట్టువడ చేసి కస్తూరితోడ శ్రీగంధమలదు. ఇది వరకు ఒళ్ళంతా విభూతి పూసుకునేవాడు, విభూతి తీసేసి కస్తూరితో పాటు గంధాలు పూసుకున్నాడు. అవి కూడా మామగారే ఇచ్చారు. అస్థి మాల్యములపై అనురక్తి వర్జించి రమణీయతారకారములు దాల్చు. ఇది వరకు అస్థికలను ధరించేవాడు, ఎముకల దండ పుర్రెల దండ తీసేశాడు. ఇప్పుడవి ముత్యాలహారాలు ధరించాడు, ఇవి కూడా ఆయనే ఇచ్చారు మామగారు. ఈ విధంగా స్వామివారు అత్తవారింటిలో ఉన్నప్పుడు అత్తగారు మామగారు ఇచ్చే కానుకలు కాదనకుండా సేకరించి వాళ్ల కోసమా అన్నట్టుగా తన దగ్గర ఉండే ఈ నిత్యాలంకారాలు బదులు కొత్తగా అంత వైష్ణవం సేకరించినట్టుగా స్వామివారు పట్టు వస్త్రం ధరించి ఈ ముత్యాలహారాలు ధరించి మంచి విలాస పురుషుడిగా కనిపించాట. ఈలోపు ఈ హిమవంతుడు ఇచ్చినటువంటి కానుకలు, ఆహార పదార్థాలు ఇవన్నీ బాగా సమృద్ధిగా ఉన్నాయి. ఎక్కడికి పని వేరే ఏం లేదు, తిరగవలసిన అవసరం లేదు ఎవరికి, ప్రమదగణాలకి, నందీశ్వరుడికి, వీళ్ళందరికీ కూడా. ఖాళీగా కూర్చోవడానికి ఏం చేయాలో తోచగా సాయంకాలం పూట పగటి పూట అనే తేడా లేకుండా వీళ్ళు ఆ హిమవంతుని మీద తిరగడం మొదలెట్టారట. ఎవరు? ప్రమదగణాలు. ఒకడు నందీశ్వరుడు, మరొక ఆయన భృంగిరిటి, మరొకడు మణిభద్రుడు, వీరభద్రుడు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారండి, కైలాసంలో ఉంటే పని, ఇక్కడేం పని? మామగారింట్లో ఆయన పెట్టేది తింటున్నారు, శివుడితో పాటుగా పెడుతున్నారు, తింటున్నారు కాలక్షేపం కుదరడంలా. అందుకని వీధుల్లో తిరగడం మొదలు పెట్టారట. ఎలాగా? చిరునవ్వులు నవ్వుతారు కొందరు, హాస్యాలు ఆడతారు కొంతమంది, కర్రలు చేత్తో పుచ్చుకుని కొంతమంది, విభూతులు ధరించి కొంతమంది, అసలు విభూతులు విడిచిపెట్టి కస్తూరి ధరించి కొంతమంది, 4 తలలతో కొంతమంది, 3 కళ్ళతో కొంతమంది, శూలాలు ధరించి కొంతమంది, అందరూ శివుడి యొక్క ఆకారాలు ధరించారు కొంతమంది, ఇలా రకరకాల ఆకారాలతో వీధుల్లో పడి ఆ ఓషధి ప్రస్థపురంలో తిరగడం మొదలెట్టారు. తిరిగేటప్పుడు ఒక ఇంట్లో దూరడం, ఆ ఇంట్లో వాళ్ళ పళ్ళు అన్నీ తినేయడం, మరో ఇంట్లో దూరడం, ఆ ఇంట్లో కుండలు మొదలుపెట్టడం, పాలు పెరుగు వెన్న నెయ్యి లాగేయడం, మరొక ఇంట్లో దూరడం, అక్కడ ఉండే ఆడవాళ్ళ యొక్క చీరలు ఎత్తుకొచ్చేయడం. కుంభోదరుపాళ్యము నన్వి కుంభు దివాణమున భృంగి కులపతి కాగా కుంభోద్భవు వగదిరిగిరి శంభుని కెంకరుల కర్వ సంరంభమునన్. ఈ విధంగా హిమవంతుని యొక్క నగరంలో అడ్డు లేకుండా విశృంఖలత్వంతో స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టారు. అక్కడ ఉండే జనాలు గగ్గోలు పెట్టేలాగా, ఇదిగో తెల్లవారినా సరే వీళ్ళు మనకు ఎలా గగ్గోలు పెడుతూ ఉంటారో, మన ఉపన్యాసానికి డిస్టర్బెన్స్గా 7:30 ఇచ్చినా వీళ్ళు డిస్టర్బెన్స్ ఆపరు. అలాగే పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ సమయంలో ఆ ప్రమదగణం కూడా నానా గందరగోళం చేయడం మొదలెట్టారు. కొంతమంది పులి చర్మములు తీసుకెళ్ళి కప్పుకొని ఆయన అరవడం, దాంతో జనాలు పులులేమో అని పారిపోవడం. మరికొంతమంది గంధర్వ స్త్రీల దగ్గరికి వెళ్ళడం, ఎముకలు విసరడం. మరికొంతమంది విభూతి పెట్టుకెళ్ళి ఉప్పును ఊదడం, ఎదురుగుండా వాళ్ళ కళ్ళల్లో పడి కళ్ళు కనిపించకపోవడం. ఈ విధంగా ఆ గందరగోళం సృష్టిస్తున్నారట. నానా ప్రకారములుగా ఈ ప్రమదగణాలు జటాధారులై యథేచ్ఛాపరులై క్షుద్ర ఉపద్రవాలు చేస్తున్నారు. ఎందుకంటే పరీక్షించడం. కృష్ణుడు గొల్లభామలు ఇంట్లో దూరి పెరుగు ఎందుకు తాగాడు, ఆ వెన్నెందుకు తిన్నాడు, వాళ్ళని మోక్షానికి దగ్గరికి తీసుకెళ్లడానికి. అలాగే ప్రమదగణాలు కూడా ఈ అల్లర్లు చేయడానికి కారణం ఇదన్నమాట, అంతకంటే ఏమీ లేదు. ఇలా కొద్ది రోజులు గడిచేసరికి మేనకాదేవి వెళ్ళిందిట ఎవరి దగ్గరికి, భర్త దగ్గరికి. ఏమండి ఏమండి, ఇదేం అల్లుడండి, ఈ అల్లుడితో పాటు ఈ గణాలు ఏమిటండి బాబు? ఈ గణముల యొక్క రణగుణధ్వని భరించలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాం అని చాలా బాధపడిపోయి, అసలే మొదటి నుంచి ఆవిడికి ఈ అల్లుడి మీద పెద్ద ఇంప్రెషన్ లేదు, దాని తగినట్టు అల్లరి కూడా ఒకటి తగిలింది. అందుకని అసలు ఈ అల్లుడిని ఎంతకాలం భరించాలి మీరు చెప్పండి? ఇల్లరికి పెర్మనెంట్గా ఉండిపోతాడా ఆయన? ఈ గణాలంతా వచ్చి కూర్చుంటున్నారు, అల్లరి చేయకుండా ఉంటే ఏదో భోజనాలు విడదాం, వీళ్ళు చేసే చేష్టలు భరించలేక ప్రజలందరూ మన దగ్గర మొరపెడుతున్నారు, ఋషీశ్వరులు కూడా గోల పెడుతున్నారు, ఏమండి ఈ అల్లుడిని ఎలాగో వదిలించుకుందామండి అంది ఆవిడ. ఆ మాయకురాలు అప్పుడు హిమవంతుడు అదంతా గ్రహించాడు, ఇంకా ఈశ్వరుని ఏమైనా కొడితే సాగనంపేస్తే బాగుండని ఆయనకి అనిపించింది. అనిపించి కుమార్తెని పిలిచాడు డైరెక్ట్గా, అల్లుండి ఏమయ్య వెళ్ళిపోయిన ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతామని అడగలేక కూతుర్ని పిలిపించాట పార్వతీదేవిని. ఓ కమలాక్షి కమలాక్షి అసంఖ్యాత ప్రమథ గణంబులును భూత పరిషత్తు పిశాచములున్ మొదలగు తూర్తుల సమూహమును నీ మగండు సంభావించున్. ఓ పద్మపత్ర నేత్రి పార్వతి, మీ ఆయనకి స్నేహం ఎవరో తెలుసా? అసంఖ్యాకులైన ప్రమథ గణాలు, భూత పిశాచాలు, ఇవన్నీ కూడా అల్లరి గణాలు రథ చేసేవాళ్లతో స్నేహం ఆయనకి. మీ ఆయన మంచాడే, ఈ స్నేహితులు మాత్రం అంత నాకెందుకు నచ్చల. సహజంగా లోకంలో ఎవడైనా పాడైపోయాడంటే కూడా ఉండే స్నేహితుల వల్ల పాడవుతాడు. నువ్వు ఎటువంటి వాడివి రే అబ్బాయి అంటే నీ పక్కనుండే స్నేహితులు బట్టి నువ్వు ఎటువంటి వాడో తెలుస్తుంది అన్నారు. కాబట్టి మీ ఆయన గొప్పవాడేవచ్చు, కానీ కూడా ఉండేటటువంటి మోక మాత్రం నాకు నచ్చల. ఈ భూతప్రేత పిశాచాలను వెంట పెట్టుకుని ఈ ప్రమదగణాలు పగలు రాత్రి మధ్యాహ్నం అనే తేడా లేక అందరూ ప్రజల్ని పీడించేస్తున్నారు. పాలున్నాయి చిన్నపిల్లలు కనుక్కుని ఆనందపడుతూ ఉంటే ఆ పాలకుండలు పాలు కొట్టేస్తారు తాగేస్తారు. పోన్లే వెన్నపూస కరిగించి ఆహారంలో వేసుకుందాం అనుకుంటే వెన్నంచరు, యజ్ఞం చేద్దామని ఆవు నెయ్యి పెట్టుకుంటే నెయ్యి నెయ్యంతా తాగేస్తారు. అయ్యి బాబా కడుపులో కండవల్లి మడుగులో తెలియదు. ఒక ఆయన ఇంట్లో 8 బస్తాల పులిహోర చేసి పెట్టుకుంటే ఒక్క బృంగిరిట అనేవాడు వెళ్ళి మొత్తం లాగేశాట. 8 బస్తాల పులిహోర తిన్నాడంటే వాడిది ఏం ఆకలని చెప్పాలి? మన వాళ్ళేమో గట్టిగా సేరు బియ్యం తినలేరు, వెళ్ళి ఆ హోమియోపతి డాక్టర్ గారి దగ్గరకు ఇంకో డాక్టర్ దగ్గర బాబో హాయ్ అంటూ పెడుతూ ఉంటాం. మరి ఇలా తినేస్తూ ఉంటే మేము ఏం బతకమంటావు, మన ప్రజలు ఏమైపోవాలి? వేమరు రాత్రియుల్ పగలు వీధుల కల్పలత ప్రసూన మాధ్వీమత మత్త చిత్తులై వేలుపులే మల్ల పట్టుకొందరు. అంతేనా, ఈ జనమంతా కలిసి ప్రమథగణాల వాళ్ళు వీధుల్లో తిరిగే స్త్రీల చీరలు అపహరించుకుపోతున్నారు. మరి విపరీతమైన మద్యపానంతో మత్తెక్కారో ఏమిటో తెలియదు. ఈ చీరలు ఎత్తుకుపోతే వాళ్ళు ఏమైపోతారు? గోడ మీద ఆరేసుకుందట ఒక ఆవిడ పట్టు చీర, కాసేపు పోయేకొస్తే ఆ పట్టు చీర ఎవరో ఎత్తుకుపోయారు. బాబోయ్ నా చీర అంది. ఒక గంట పోయాక చీర తిరిగి వచ్చింది. ఎలా వచ్చింది? ముక్కలు ముక్కల కింద జేబురుమాలయ్యి వచ్చింది. చీర ఆరేస్తే పట్టు చీర జేబురుమాలయ్యింది. ఒక ఆయనకి టైలర్ గారికి లాల్చి కొట్టమని ఇచ్చా ఒకప్పుడు నేను 2 గజాలు కొట్ట, 2 మీటర్లు కొట్ట, 2.5 మీటర్లు. ఆయన నాకు జేబురుమాలంత కొట్ట మిగిలిందండి అన్నాడు. తర్వాత పెడితే ఏమన్నాను, ఏమైందో తెలియదు కానండి, దీన్ని 4 సార్లు ఉతికాను, ఆరేశానండి, తడిపానండి, తడిపి కానీ కొట్టకూడదని తడిపితే ఇలా అయిపోయిందండి అన్నాడు పైగా. మరి ఏది నిజమో తెలియదు. అలాగా పట్టు చీర ఆరేస్తే అది కాస్త రుమాలయ్యి కూర్చుంది. అంతేనా, ఈ స్వామి నీ స్వామి అయిన శివుడికి ఇష్టభృత్యులైన జంగమ దేవరులు వీళ్ళు చేతులు సూలాలు పుచ్చుకుని బెదిరిస్తారు దారి వెంబడి వెళ్ళేవాళ్ళని. వీరులు పాశుపత లాంఛనులు ఒకళ్ళేమిటి, ఈ జంగమ దేవరుల బాధ పడలేకపోతున్నాం. ఒక ఆయన వచ్చి ఇంట్లో ఏదో మేము మాట్లాడుకుంటూ ఉంటే డబడబడబడబడ ధక్కా మోగించాడు బాబోయ్, ఆయన బయటికి పంపించండి అని ఒక ఆవిడ నా దగ్గర మొర. అబ్బే బెబ్బే, ఈ శివకింకరుల యొక్క అల్లరి మేము భరించలేమంటున్నారు ప్రజలంతా. ప్రజల యొక్క బాధ తీర్చడం మన లక్షణం. ఏమమ్మా, మరి నా మాట విను, నీ భర్తకి కైలాసం ఉందిగా హాయిగా, మీరిద్దరు అక్కడికి వెళ్ళారంటే కావాలంటే ఇంకో 4 లాంఛనాలు ఎక్కువడికి ఇస్తాం, అంతేగాని ఇక్కడ పెర్మనెంట్గా ఉంటే మన వాళ్ళు భరించలేకపోతున్నారు ఈ గొడవ. నా మాట విను, పైగా నాకు మీ ఆయనలో నచ్చని ఒక లక్షణం చెబుతున్నా, శివుడిలో నాకు లక్షణం నచ్చలేదు. ఏమిటో తెలుసా పార్వతి? పాయసం వండి పులిహోర చేసి పిండి వంటలతో ఆవు పాలతో కండ శర్కరలతో రంభాఫల శ్రేణితో అంటే అరటిపళ్ళతో భోజనం పెడుతూ ఉంటే ఆ భోజనం తినడం మానేసి వాడవాడల భిక్షాందేహియటల్చు పిక్షమెత్తుగాని. ఇంట్లో పెట్టే ఫుడ్ నచ్చట్లా, ఏది పవిత్రమైన భోజనం, ఇంటింటికి వెళ్ళి భిక్షాన్ని దేహి అంటాడు. ఆ భిక్షం కానీ ఇది రుచించదు అట్లా. అటువంటి వాడికి ఇక్కడ ఎందుకు ఉండడం మమ్మల్ని చంపకపోతే? కాబట్టి ఈ దివ్యాన్నములు మెచ్చుకొని శివుణ్ణి ఇక్కడి నుంచి మేము సాగనంపుదాం అనుకుంటున్నాం. అనుకునేసరికి అఖిల లోకేశ్వరుడైన పరమేశ్వరుడు ఇదంతా విన్నాడు. పక్కనే ఉన్నాడు ఆయన, ఆయన గదిలోకి వినబడేటట్టే మాట్లాడుకుంటున్నారులేండి వీళ్ళు. నేను అనుగ్రహించాలి అనే ఉద్దేశంతో కొంచెం గందరగోళం సృష్టించాను మామగారింట. తట్టుకుంటే ఆయనకి పరమ పవిత్రమైన కైవల్య స్థానం ఇద్దామనుకున్నా, తట్టుకోలేకపోయాడు. కాబట్టి ఈయనకి ఇక నేను ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు ఆయన. భక్తుల్ని పరీక్షిస్తాడు భగవంతుడు ఎప్పుడు, ఆ పరీక్షకి లొంగితే సరే సరే, తట్టుకుని చివరిదాకా ఉండకపోతే అటువంటి వాడు మధ్యలో ఆ వ్రతం నుంచి భగ్నం అయిపోయినట్టే, ఫెయిల్యూర్ అయిపోయినట్టే. ఇప్పుడు పరమేశ్వరుడు యొక్క పరీక్షకి తట్టుకోలేకపోయాడు హేమవంతుడు, ఇక అనవసరం అనుకున్నాడు పరమేశ్వరుడు. కిక్కులు మనకుండా కొంతమంది ప్రమదగణాలను వెంట పెట్టుకుని ఒక్క నిమిషంలో కళ్ళు మూసి తెరిచేలోపు దారుకావనంలో మాయమైపోయాడు. ఇక్కడి నుంచి మాయమై దారుకావనంలో చేరాడు. ఆ దారుకావనంలోకి చేరిపోతే ఇక్కడ చూసుకుంది పార్వతీదేవి, ఏడీనా పరమేశ్వరుడు లేడు, ప్రమదగణాలు ఏమన్నా ఉన్నారేమో చూడండి అంది. ప్రమదగణాలు లేరు. ఇంకా ఆవిడ గొల్లులు గోలబెట్టింది, నాన్న నా కొంప ముంచేసావు కదా, అల్లుడు గారికి అలక తెప్పించావు, అలకపానుపు మీద ఆయన్ని సాగనంపేశావు అన్నదట దుఃఖిస్తూ. ఏం పర్వాలేదులే, బోళాశంకరుణ్ణి వశం చేసుకోవడానికి తగిన మార్గం నీ దగ్గర ఉన్నది, నువ్వేం చింతించకమ్మా, ఆయన నువ్వు మళ్ళీ ప్రసన్నం చేసుకో, నీ భర్త లేనడు ఆయనకే తెలియాలి అని హేమవంతుడు కూడా కొంచెం చిన్నపోయాట. పరమేశ్వరుని అర్థం చేసుకోలేకపోయానా నేను అనే ఉద్దేశంతో. మరి ఆ తత్వం అర్థం చేసుకోవడం అందరి వల్ల అవుతుందా? అజ్ఞానులు కృష్ణుడు గోపికా వస్త్రాపహరణం చేశాడంటారు, ఆ కృష్ణుడు యొక్క లీలలు అర్థం చేసుకోవడం సామాన్యులకు ఎక్కడ అర్థం అవుతుంది? పరమేశ్వరుడు యొక్క ఈ గణముల చేష్టలు అర్థం చేసుకోవడం హిమవంతుడి వల్లే కాల, ఇక సామాన్యుల వల్ల ఎక్కడవుతుంది? ఈలోపు మన స్వామివారు పార్వతిని విడిచిపెట్టి ప్రమదగణాలతో దారుకావనంలో ప్రవేశించి నందివాహనం మీదకి ఎక్కి వెళ్ళాట. మామ కనీసం వెళ్ళొస్తానని చెప్పలే వెళ్ళేటప్పుడు, పరమ ప్రియ అయినటువంటి గౌరికి కూడా చెప్పలేదు. అదృశ్య మార్గంలో వెళ్ళి సరాసరి దారుకావనంలో ప్రవేశించాడు. అక్కడికి వెళ్ళి ఆ దేవదారు చెట్లు ఉండేటటువంటి ఒక వనంలో ప్రవేశించి తిరగడం మొదలుపెట్టాడు. ఆ ప్రదేశం ఎటువంటిదట, వృద్ధ కచ్చపరాజు వీపు అంగ్రిపీఠంబు సురతరంగిణి వెల్ల శిరసు బాగా. ఆ ప్రదేశం ఎటువంటిది, కూర్మావతారం ఎత్తాడు కదండి పూర్వం విష్ణువు, ఆ కూర్మావతారం ఇక్కడే ఎత్తాడట. అందుకనే ఆ దేవదారు వనం అనేది దారుకావనం, ఆ వన ప్రదేశం ఆ కూర్మరాజు యొక్క వీపు అని భావిస్తారు వాళ్ళు. ఆకాశగంగ దిగిన ప్రదేశం అది, భూమండలానికే అదొక ఉన్నతత్వం చేకూర్చిన ప్రదేశం. అక్కడ ఎప్పుడూ మంచి వెలగ చెట్లు పళ్ళు కాస్తూ ఉంటాయి. కాత్యాయని దేవి వ్రతం చేసినటువంటి ప్రదేశం అది. అమ్మవారి యొక్క రూపాల్లో కాత్యాయని అని ఒక వ్రతం ఉన్నది. ఆ కాత్యాయని వ్రతం కన్యకల చేత చేయిస్తారు, పెళ్లి కావలసిన కన్యల చేత. ఇక్కడ ఈ కాత్యాయని వ్రతాన్ని సప్త ఋషుల యొక్క భార్యల్లో ఆరుగురు ఋషులు వారిని ఇక్కడ చేశారట. ఈ కాత్యాయని వ్రతాన్ని కృష్ణుడు భర్త కావాలనే ఉద్దేశంతో గోపికలు కూడా చేశారు అని మనకి భాగవతంలో వచ్చింది. అటువంటి కాత్యాయనీదేవి వెలసిన చోటు అది. మరి పెండ్లి కొడుకుగా పరమేశ్వరుణ్ణి అక్కడే అలంకారం చేశారు మొదటగా. అంతేనా, యజ్ఞ భాగాలు స్వీకరించడానికి దేవతలు భూలోకానికి వచ్చేటప్పుడు ముందు అక్కడికి అడుగు పెడతారట. అక్కడికి దగ్గరలోనే మేరు పర్వతం ఉన్నదట, గంధర్వులు అందరూ అక్కడ విహరిస్తారు, క్రౌంచ పక్షులు అక్కడ తిరుగుతూ ఉంటాయి. పర్వత సార్వభౌముడైనటువంటి హిమవంతునికి ప్రీతిపాత్రమైనది ఆ దేవదారు వనం. అక్కడ అందు విహరించు కాంచన కందర మందిరములందు కౌతుకమప్పన్ బృందారక మిథునంబులు కందర్ప విహారముల పగళ్ళు నురేలున్. అక్కడ బంగారపు తామర పువ్వులు కొలనుల్లో ఉంటాయి, జంటలు జంటలుగా దేవతలు గంధర్వులు అక్కడ విహరిస్తారు. ఆదిశేషుడంతటి వాడు ఒకప్పుడు భూమిని మొయ్యడానికి ముందు అక్కడికి వచ్చి 1000 ఏళ్ళు తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు మెచ్చుకొని, నీవు నాకు ఇక మీద పాను పోవుతావు, నేను నీ మీద చుట్టల మీద పడుకుంటాను, నువ్వు భూమండలాన్ని నీ 1000 పడగల మీద ఇక నుంచి మోయుదువుగాక అని వరమిచ్చాడు. అటువంటి ప్రదేశం అది. అక్కడ మరీచి అనే మహర్షి చాలా కాలం తపస్సు చేశాడు. అక్కడే గరుత్మంతుడు తన తల్లి దాస్యానికి విముక్తి కలిగించడానికి గజ కచ్చపములనే రెండింటిని తిన్నట్ట. పూర్వం అన్నదమ్ములిద్దరు ఋషులు ఒకళ్ళనొకళ్ళు చెప్పించుకున్నారు, నువ్వు ఏనుగైపో అన్నట్ట ఒక అన్నగారిని తమ్ముడు, తమ్ముడిని అన్నగారు నువ్వు తాబేలైపో అన్నట్ట. ఆ తాబేలు గజము ఆ పర్వతం మీద చాలా కాలం ఉండేవి ఆ దేవదారు వనంలో. ఆ రెండు కూడా, తాబేలేమో నీటిలో ఉండేది, ఏనుగు అడవిలో ఉండేది. ఏనుగు నీళ్లు తాగడానికి వచ్చినప్పుడల్లా ఆ నీటిలో ప్రవేశించడం, నీటిలో ఉండేటటువంటి తాబేలు ఈ ఏనుగు ముందుకళ్ళు గుచ్చుకునేదట. ఈ రెండింటికి మధ్యలో తెగ యుద్ధం జరిగేవి, రెండు ఎవరినొకరు జయించలేకపోయేవారు. అలా 1000 ఏళ్ళు గడిచిన తర్వాత ఒక రోజున గరుత్మంతుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాకు ఆకలి తీరడం లేదు, ఆకలి తీరడానికి మార్గం ఏమిటని అడిగితే ఆ తండ్రి కశ్యప ప్రజాపతి అన్నాడు, నాయనా గరుత్మంత, ఇద్దరు అన్నదమ్ములు తిట్టుకొని శపించుకుని ఒకడు తాబేలుగా ఒకడు ఏనుగ్గా మారారు, వాళ్ళిద్దరూ ఒకేసారి పట్టుకోగలిగితే, వాళ్ళిద్దరిని ఇలా ఉన్నారనుకో, ఇద్దరు ఒకేసారి ఇద్దరిని పట్టుకోవాలి నువ్వు, అలా పట్టుకుంటే వాళ్ళని తింటే నీ ఆకలి తీరుతుంది, అలా కాకుండా ఒకడిని ఒకసారి ఒకడిని ఒకసారి పట్టుకుంటే వాళ్ళు నిన్ను చంపేస్తారు, అది వాళ్ళకి వరం, విడివిడిగా ఇద్దరిని పట్టుకున్నావా నువ్వు చచ్చిపోతావు వాళ్ళ చేతుల్లో, కాబట్టి ఇద్దరిని ఒకేసారి పట్టుకో అనగానే గరుత్మంతుడు వచ్చాడు. ఈ ఏనుగు నీటిలో దిగ్గానే తాబేలు దాన్ని పట్టుకుందట. ఈ రెండు భీకరంగా యుద్ధం చేస్తూ ఒడ్డు మీద పట్టాయట. అలా ఒడ్డు మీద పట్టడంతో అమాంతంగా వచ్చే కుడికాలతో ఏనుగుని ఎడంకాలతో ఈ తాబేల్ని పట్టేశాడు. పట్టి వాడిని కొండ కొమ్మకి పట్టుకెళ్ళి చీల్చి తిన్నాడు. అదిగో ఆ గజకచ్చిపములు 1000 ఏళ్ళు యుద్ధం చేసిన ప్రదేశం అది. అప్పుడు ఆ రెండు మరణించిన తర్వాత సాక్షాత్తు భగవంతుడైన విష్ణువు ప్రత్యక్షమై వాటికి కైవల్యాన్ని ఇచ్చాట అక్కడ. ఎందుకంటే తనకి వాహనం కాబోయే గరుత్మంతుడికి ఆకలి తీర్చాయి అవి రెండు చచ్చి కూడా. అంచేత వాటికి మోక్షం ఇచ్చాట విష్ణువు. విష్ణువు మోక్షం ఇచ్చిన ప్రదేశం అది. అటువంటి ఆ ప్రదేశం మీద పరమేశ్వరుడు చేరాడు. చేరి సరదాగా తిరుగుతూ అక్కడ 14,000 మంది ఋషులు తపస్సు చేస్తారటండి ఆ దారుకావనంలో. సప్త ఋషుల్లో ఒక అరుంధతి వశిష్ఠులు తప్ప మిగతా వాళ్ళు అక్కడే ఎక్కువగా ఉంటారట. ఇలా మహర్షులు 14,000 మంది తపస్సు చేసే చోటు ఆ ప్రదేశంలో ఏ ఇంటిలో చూడండి యజ్ఞగుండాలు కనబడతాయి, ఏ ఇంట చూడండి ఆ యజ్ఞంలోంచి వచ్చే ధూమం, ఏ ఇంట్లో చూసినా నివేదనలు, ఎక్కడ చూసినా జపమాలలు, ఏ ఇల్లాలను చూసినా పరమ పతివ్రత అయి భర్తను సేవిస్తూ నిరంతర మాహేశ్వరార్చన చెయ్యని వాళ్ళు ఎవరూ లేరట. అటువంటి అద్భుతమైన పతివ్రతాశ్రమములు ఉన్నటువంటి ప్రదేశం, మహర్షులు తపస్సు చేసే భూమికి అడుగు పెట్టాట పరమేశ్వరుడు వీళ్లతో పాటుగా ప్రమదగణాలతో. మృడుమేని సాము కూతురు జడనిధి చెలికాడు కొడుకు సర్వం సహకున్ నిడుగోల కడలి కడలకు వడకుం గొబ్బలికి సరియ వసుధాధరముల్. ఇటువంటి పర్వతానికి స్థానం ఇచ్చినటువంటి హిమవంతుడు నిజంగా అదృష్టవంతుడట. హిమవత్ పర్వత శిఖరాల్లో ఒక శిఖరం మీదే ఉన్నది ఈ దేవదారు వనం అంటే. అందుకని పార్వతి స్వయంగా కూతురా, పరమేశ్వరుడు అల్లుడా, దేవదారు వనానికి ఆహ్లాదకరమైన స్థానమా, మరి తపస్సులందరూ అక్కడ ఉంటారా, అంత భాగ్యం కలిగిన వాడు ఆ హిమవంతుడు, ఎంత అదృష్టవంతుడు. కానీ ఇంతమంది అడుగుపెట్టిన పూర్వజన్మ వాసన ఏదో ఉంది ఆయనకి, శివుణ్ణి మాత్రం అర్థం చేసుకోలేకపోయాడు. అందుకని ఏమంటున్నాడంటే ఇక్కడ వేదవ్యాసుల వారు, ఎంత మహాత్ములతో తిరిగినా, ఎన్ని జప తపాలు చేసినా, ఎన్ని పురాణ గాథలు విన్నా, వాసనలు బలమైనవి, ఆ బలవంతమైన పూర్వజన్మ వాసనలు ఇంకా మళ్ళీ ఇతర యువతలకు లాగుతాయటండి. ఎన్ని చేసినా అనమాట, పాత వాసన ఎంతో కొంతమంది మళ్ళీ తిరిగి రొంపిలోకి లాగుతుంది అనమాట. అది రహస్యం అంటే. లేకపోతే ఇంతటి గొప్పవాడైన హిమవంతుడు ఏమిటి, అల్లుడిని అర్థం చేసుకోకపోవడం ఏమిటి, ఆయన మీద విరక్తి చెంది అల్లుడు గారు కూడా ఈ దేవదారు వనంలో అడుగుపెట్టడం ఏమిటి, నా ఇంటికి రా పరమేశ్వర అని అందరూ కోరుకుంటారు, అటువంటి శివుడు నా దగ్గర ఉంటే తట్టుకోలేకపోతున్నానని అనుకోవడం ఏమిటి చూడండి. అక్కడికి చేరాక పరమేశ్వరుడు ఒక పండరాతిని తనకు ఆసనంగా చేసుకున్నాడు. మధ్యాహ్నం వరకు జపం చేసి మధ్యాహ్నం పూట ఆకాశగంగలో స్నానం చేసి అక్కడ ఉండేటటువంటి మహర్షుల యొక్క ఇళ్ళకి భిక్షాటనకు వెళ్ళేవాడు. ఇంటింటికి తిరిగి భిక్షాందేహి అనగానే పరమ పతివ్రతాశిరోముడులైనటువంటి ఆ ఋషీశ్వరుల పత్నులు ఆయనకి భిక్షం వేస్తూ ఉండేవారు. ఆ భిక్షం వేస్తూ ఆహా మహాస్వరూపుడు పరమేశ్వరుడు జగన్నాయకుడు పూలం పెట్టేవారు కాదట. అత్త మీద కోడలికి కోడల మీద అత్తకి కోపం ఉన్నవాళ్ళు కూడా ఈ శివుడి దగ్గరకు వచ్చేసరికి ఐకమత్యంతో ఉండి భోజనం పెట్టేవారట. ఆ విధంగా ఈ శివుడి ధర్మమా అని పరస్పర విరుద్ధమైన లక్షణములు కలిగి కొట్టుకునే లక్షణాలతో ఉండి తిట్టుకునే లక్షణాలతో ఉండి అత్త కోడలు కలిసిపోయేవారట అక్కడ. అదనమాట పూర్వ అత్త కోడళ్ళ యొక్క తగాదా గురించి భారతంలో ఒక కథ చెప్పారు. ఒకప్పుడు ఒక అత్తగారు చెరువుకి వెళ్ళిందిట నీళ్లు తేవడానికి. కోడలు ఇంట్లో ఉంది. అత్త ఊ అంటే కోడలు ఆ అంటుంది, కోడలు ఊ అంటే అత్తగారు ఆ అంటుంది. అది వాళ్ళ యొక్క లక్షణాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ముష్టివాడు వచ్చాట. ఇంట్లో ఉంది కోడలు. అందుకని కోడలు, ఏమమ్మా ఇంటికి వచ్చిన ముష్టివాడు తదిట, ఇంట్లో ఏం లేవు, చెయ్యి ఊరుకోలేదు, పైకి వెళ్ళిరా అందిట. ఇవాడు ఇంకా వంట అవ్వలేదు, వెళ్ళిరా. సరే పాప ముష్టివాడు, చచ్చా ఈ కోడలు ఉండగా వచ్చాను, అత్తగారు ఉండగా వస్తే ఏమైనా వేసేదేమో అని తిట్టుకుంటూ లోపల రెండు అడుగులు వేశాడు. ఆ పక్క ఈ పక్క అడుక్కుంటూ ఉన్నాడు. చివరికి చెరువు దగ్గర అత్తగారని చూశాడు. అమ్మ దండాలమ్మ అన్నట్ట. మా ఇంటికి వెళ్ళావా అంది ఆవిడ. ఆ వెళ్ళానమ్మా, కోడలు గారు ఉన్నారు, ఏదన్నా వేయమన్నాను, చెయ్యి ఊరుకోలేదు, ఇంకా వంట అవ్వలేదు, పమ్మన్నారమ్మా అన్నాడు. ఏ ఇంటికి అత్తగారిని పెత్తనన్నది, అదే వత్తి కొత్త కోడలు నిన్ను పమ్మడానికి, నాతో రా వెనక్కిరా అంది. అమ్మాయ్యా కోడలు వద్దుంది కాబట్టి అత్తగారు ఏదో వేస్తుందని ఆనందపడిపోయి మళ్ళీ ఆవిడ వెనకాత్రే ఆవిడ బింది కూడా మోసుకుని వచ్చి అట్ట ఈడ్చుకుంటా. ఇంత దూరం ఈడ్చుకుని ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఆవిడ ఇంటికి వచ్చాక కొంగు తీసి బొట్లో ముడిపెట్టి, అదే వత్తి వెళ్ళమండడానికి, ఈ ఇంటికి అత్తగారిని పెత్తనన్నది, నేను వెళ్ళమంటే వెళ్ళాలి, ఇప్పుడు నేను చెబుతున్నాను అవతలకు పో అందిట. నే బొమ్మంటే కానీ పోకూడదు, అలా ఉంటుంది చెప్పచ్చు. అంచేత అటువంటి వాళ్ళు కూడా శివుడి ధర్మమా అని ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండి అక్కడ పరమేశ్వరార్చన చేస్తున్నారట. ఆ తరువాత పరమేశ్వరుడు గంగాదేవి మీద ఉండే అభిమానం కొద్దీ అక్కడ ఒక మణిగుహ ఏర్పాటు చేసుకుని ఆ మణిగుహలో ఆ గంగలో స్నానం చేసి నివాస స్థానం పెట్టాడు. ఇలా పెట్టిన పరమేశ్వరుడు ఏమేం లీలలు చేశాడో మరి రేపు చెప్పుకుందాం. గురువారం వస్తే మనకి తప్పదు కనుక మీరేం అనుకోకండి. రేపటి నుంచి, రేపు మాత్రం 6:30కే కార్యక్రమం ప్రారంభమవుతుంది. మంచి లీలలున్నాయి. పరమేశ్వరుడు అసలు లింగస్వరూపుడు ఎలా అయ్యాడో తెలియజేసే కథ కూడా ముందు వస్తుంది. అటువంటి కథాక్రమాలతో రేపు శుక్రవారం 12వ రోజు కార్యక్రమంలో అడుగు పెడదాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయ్యేన మార్గేణ మహిమ్మహీశాఖ. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్. హారతి తీసుకుని వెళ్ళండి.